the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే ఉషా గారి అమృత బిందువులు కార్యక్రమం జూన్ 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేనండి మీ రాజవరం ఉషా వినోద్, వచ్చేసాను అమృత బిందువులు కార్యక్రమానికి. శ్రోతలందరికీ నా నమస్కారములు. దత్తపీఠం మైసూర్ నవలి ఉత్తరాధికారి ఉన్నారు కదా, శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారు. వారు మనసు యొక్క మర్మం గురించి చాలా బాగా చెప్పారండి. అది ముందు మనం తెలుసుకుందాం. మనశ్చిత్తేదం భూతం భవ్యంచ గుప్యతే తద్ది దేవేశ్వగ్రియం ఆనయేతు పురశ్చరం సహ దేవైరి మగం హవం మనః శ్రేయసి శ్రేయసి కర్మన్ యజ్ఞపతిం దధత్. ఈ మనస్సు యొక్క చిత్తం అని పిలువబడే వృత్తి విశేషంతో ఈ ప్రపంచమంతా రక్షింపబడుతోంది. అందువల్ల ఈ మనస్సు అన్ని ఇంద్రియాలలోకి శ్రేష్టమైనదై ఉంది. ఆ మనస్సు దాని యొక్క అధిష్టాన దేవత అయిన ప్రజాపతి కూడా నా ఈ హవిస్సును పొందుగాక. ఆ మనస్సు దాని అధిష్టాన దేవత నేను త్యాగం చేసిన నా హవిస్సును పొందినవారై నన్ను సమస్త పుణ్యకర్మలలోనూ ప్రేరేపించుగాక అని ఈ మంత్రార్థము. ఈ మంత్రము కృష్ణ యజుర్వేదము యొక్క బ్రాహ్మణ భాగంలో 2వ కాండలో 5వ ప్రపాఠకములో ఉన్నది. దీని పూర్వమంత్రము ప్రాణాన్ని గురించి చెప్పింది. ఇప్పుడు ఈ మంత్రము మనస్సును గురించి చెబుతోంది. ఈ సమస్త ప్రపంచము మనస్సే తప్ప మరొకటి కాదని యోగవాసిష్టము నొక్కి వకాణించి చెప్పింది. ఆ మనస్సును బుజ్జగించే పనిని ఈ మంత్రం చేస్తోంది. మనస్సు బాగా ఉంటే దాని నుండే వచ్చిన సమస్త ప్రపంచము బాగుంటుంది. అందుకే ఆ మనోదేవతను ఉద్దేశించి హవిస్సును సమర్పించే విధానాన్ని ఈ మంత్రం తెలిపింది. ప్రతిరోజు మనం మన మనస్సు గురించి విచారించుకోవాలి. మనస్సు అంటే ఏంటి అని చర్చించుకోవాలి. ఎందుకంటే ఆ మనస్సు యొక్క చిత్తమని పిలువబడే ఒకనొక వృత్తి విశేషంతోనే గడిచినది గడవబోయేది, పుట్టినది పుట్టబోయేది అయిన సమస్త ప్రపంచము రక్షింపబడుతుంది. కుటుంబీకులు, బంధువులు, సేవకులు, పరిచారకులు మొదలైన చేతనాలు, ధన ధాన్యాలు మొదలైన అచేతనాలు, ఇకపై సంపాదించాలి అనుకుంటున్న వస్తువులు, భవిష్యత్తులో మన కుటుంబంలోకి కలుపుకోవాలి అనుకుంటున్న వారు మొదలైన సమస్త ప్రపంచము కూడా మనస్సులోనే దాగి ఉంటూ మనస్సు చేతనే రక్షింపబడుతోంది. ఎందుకంటే ఆయా వస్తువుల రక్షణోపాయాన్ని మనస్సు చేతనే ఆలోచిస్తాం కదా. అందువల్ల సమస్త ప్రపంచాన్ని రక్షించగల సామర్థ్యం ఉన్న మనస్సు ఇంద్రియాలన్నిటిలోకి శ్రేష్టమై ఉన్నది. అందువల్ల ప్రపంచ రక్షణ బాధ్యత కూడా దానిపైనే ఉన్నది. అటువంటి ఆ మనస్సు సమస్త ఇంద్రియాలతోనూ, ఆ మనస్సుకు అధిపతి అయిన దేవత సమస్త ఇంద్రియాధిష్టాన దేవతలందరితోనూ కలిసి నా ఆహ్వానాన్ని మన్నించి నాకు అభిముఖంగా వచ్చుగాక అని ప్రార్థించమని ఈ మంత్రం చెబుతోంది. అంటే విచ్చలవిడి గుర్రాలలాగా బయటకు పరిగెత్తే ఇంద్రియాలన్నీ కూడా మనస్సుతో సహా నాలోకి, అంటే ఆత్మలోకి అభిముఖంగా వచ్చి చేరిపోవాలి అని ప్రార్థించడమే అభిప్రాయము. పరాంగి ఖాని వ్యత్రణత్ స్వయంభూహు, ఇంద్రియాలు బయటకు పరిగెత్తేలాగానే వాటిని బ్రహ్మదేవుడు సృష్టించాడు అని చెప్పినట్టుగా బాహ్య విషయాల వైపు పరిగెత్తడమే ఇంద్రియాల లక్షణమై ఉన్నది. వాటిని ఆత్మ విషయంలోకి మరల్చడమే సాధన. గుర్రాలు దుష్టాశ్వములైతే రధికుడికి సుఖం లేదు. గుర్రాలు సదాశ్వములైతేనే కదా రధికుడికి సుఖము. బయటి విషయాలకు పోయే ఇంద్రియాలనే గుర్రాలతో ఆత్మకు సుఖము లేదు. మనస్సును మళ్లిస్తే ఇంద్రియాలు కూడా ఆత్మవైపుకు మళ్ళుతాయి. ఆ కిటుకును ఈ మంత్రం చక్కగా చెప్పింది. అలా హవిస్సును అర్పించి మచ్చిక చేసుకున్న మనస్సు ఆత్మవైపుకు వెళ్ళగానే మెరుపు మెరిసినట్టుగా జ్ఞానం కలగకపోవచ్చు, కానీ మంచి పనులు చేయాలి అనే బుద్ధి పుడుతుంది. అప్పుడు జీవుడు ఆయా సత్కర్మలను, ఆయా పుణ్యకర్మలను చేయడంలో ప్రవర్తిస్తాడు. అప్పుడు వాడికి సకల శ్రేయస్సులు కలుగుతాయి, ప్రశస్తమైన కీర్తి లభిస్తుంది. ఇలా మనోదేవతా విషయమైన రహస్యాన్ని చెప్పి జీవితాన్ని బాగు చేసుకోమని వేదమాత ఉపదేశిస్తుంది అంటూ వేద వైభవం గురించి మనకు ఇంత చక్కని అనుగ్రహ భాషణమును అందించారు శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు. పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో నిత్యము భక్తులందరూ చక్కగా అనుసంధానించుకున్నటువంటి నిత్య ఆశ్రమ ప్రార్థన శ్రీ దత్తస్తవము, శ్రీ అష్టలక్ష్మి స్తుతి, అలాగే సద్గురుస్తవము. ఇందులో మనము సద్గురుస్తవం గురించి ఈవేళ అంటే గురువుకు శిష్యునికి గల సంబంధము ఇటువంటి విషయాలు వస్తాయన్నమాట అమృత బిందువుల్లో. అందుకనే ఇవాళ మనం సద్గురుస్తవాన్ని పఠిద్దాము.
సిద్ధి బుద్ధి మహాయోగ వరణీయోగణాధిప యస్వయం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహం యస్య దత్తాత్రేయ భావో భక్తానామాత్మదానతః సూచ్యతే సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహం యోగా జ్యోతిస్సముద్దీప్తం జయలక్ష్మీ నృసింహయోః అద్వయం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహం యోగ విద్యా చిత్రభానుం చిత్రభాను శరద్భవం జ్ఞానదం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహం గణేశహోమేర్కదినే నిత్యం శ్రీచక్రపూజనే దీక్షితం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహం అగస్త్యముని సంక్రాంత నానావైద్యదురంధరం భవగ్నం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహం వాద్యోదంచ దివ్యనామ సంకీర్తనకళానిధిం నాదాబ్ధిం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహం దత్తపీఠాధిపం ధర్మ రక్షణోపాయబంధురం సత్కవిం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహం విధూతభక్తసమ్మోహమవధూతం జగద్గురుం స్వాశ్రయం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహం సాధుత్వం భక్తిమైశ్వర్యం దానం యోగమరోగతాం సన్మతిం జ్ఞానమానందం సద్గురుస్తవతో లభేత్ సన్మతిం జ్ఞానమానందం సద్గురుస్తవతో లభేత్.
అలాగే మనం ఇప్పుడు కాగడహారతులు అని చెప్పి మనము ఆదివారం కాగడహారత చెప్పుకున్నాం కదా, ఇప్పుడు సోమవారం నాడు అక్కడ దత్తునికి చక్కటి హారతిని కాగడహారతిని ఇస్తారు కదా, ఆ సోమవారం కాగడహారతి చదువుదాం.
దత్త 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 జై 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 వినతిరస్సు దత్త దేవమూర్తయే విహిత భక్త వాంఛితార్థ పూర్తయే దత్త 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 జై వినత చిత్త మందిరాధివాసినే మధుర మంజు దివ్య మందహాసినే దత్త 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 జై నిహత జంభదైత్య జృంభణాయతే అమర వీర్యవర్ధనాయ ధీమతే దత్త 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 జై రచిత కార్త వీర్య బాహుమాలినే పరశురామ మాతృభక్తిశాలినే దత్త 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 జై బహువిధావతార నిత్య వృద్ధయే రుచిరపాదవల్లభత్వ సిద్ధయే దత్త 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 జై అధనృసింహయోగి రూపధారిణే మహితగాణగాపురాధికారిణే దత్త 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 జై అధిక సిద్ధి సులభదానశీలినే సచిదనంద తత్వయోగ పాలినే దత్త 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 జై 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 దత్త జై దత్త జై దత్త జై.
ఇలా రూపాతీతుడు ఆయనే, స్వరూపుడు ఆయననే అటువంటి గురువును మనం చక్కగా కీర్తించుకున్నామండి. ఇప్పుడు స్వామీజీ వారు ఒక చక్కటి గురు శిష్య సంవాద రూపంలో ఒకటి మనకు తెలియపరుస్తున్నారు. అది మనము వింటేనే చాలా ఆనందంగా ఉంటుందండి. భాగవతం గురించి భాగవతంలో ఉన్నటువంటి ఒక చక్కటి సూక్తి మంజరి చెప్తున్నారన్నమాట. బ్రహ్మదేవుడు చేస్తున్న పద్మనాభ స్తోత్రంలో 4వ శ్లోకం ఒకటి ఉన్నది. తాద్వా ఇదం భువనమంగళ మంగళాయ ధ్యానేన్ మనోదర్శితం త ఉపాసకానాం ధ్యానేస్ మనోదర్శితం త ఉపాసకానాం తస్మై నమో భగవతేను విధేమ తుభ్యం యోనాదృతో నరక భాగ్భి రసత్ప్రసంగై. ఇది భాగవతము స్కందం 3:9 శ్లోకం 4. ఈ శ్లోకంలో ఏం చెప్పారు? నిర్గుణుడైన పరమాత్మకు సగుణమైన రూపాన్ని కల్పించిన వారు ఎవరు? ఇది మానవ కల్పితమా లేక పరమాత్మ తనకు తానుగానే కల్పించుకున్న రూపమా అనే చర్చ ప్రారంభమైంది. ఆ చర్చలో ఇది మానవులు ఎవరో చేసిన కల్పన కాదని, పరమాత్మే సాధకుల సౌకర్యం కోసం సగుణ స్వరూపాలను స్వీకరించాడని సప్రమాణంగా ప్రతిపాదించడం జరిగింది. ఇందుకు ఉదాహరణగా నరసింహోపాసకుడైన ఒక సాధకుడి కథను చెబుతున్నాడు. ఈ కథలో ఒక శిష్యుడికి అతడి గురువుగారు పై విషయాన్ని బోధించగా అతడికి విశ్వాసం కుదరక మరొక గురువు దగ్గరకు వెళ్ళిపోయాడు. మరి ఆ కొత్త గురువు ఈ శిష్యుడు ఎప్పుడూ కని విని ఎరుగని నరసింహరూపాన్ని గురించి సంగ్రహంగా వివరించి ఆ రూపాన్ని ధ్యానించమని, ఆ రూపం ప్రత్యక్షమైనాక వచ్చి కనిపించమని చెప్పి సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఆ రెండవ గురువు. శిష్యుడు ఒక కొండగుహ దగ్గర సాధన చేస్తూ ఉండగా ఒక బోయవాడితో స్నేహం ఏర్పడింది. ఆ బోయవాడు కొత్త పంతులు గారి మీద జాలిపడి ఆ మృగాన్ని నేను వెతికి పట్టుకు వస్తానని చెప్పి ఒక రోజల్లా వెతికి సాయంకాలానికి పట్టుకుని చంకలో ఇరికించుకుని వచ్చాడు. కానీ ఆ రూపం ఆ శిష్యుడికి కనిపించలేదు. ఆ రూపం మాట్లాడిన మాటలు మాత్రమే వినిపించాయి. దానితో ఆ బాలయోగికి గర్వం దిగి కళ్ళు తెరుచుకుని తన బోయమిత్రుడి దగ్గర సెలవు తీసుకుని ఆ మర్నాడు ఉదయమే ప్రయాణమై 2వ గురువు దగ్గరకు వెళ్ళాడు. మరి ఆయన కళ్ళు తెరవకుండానే సగుణ రూపం ఉందని ఖాయమైందిగా, ఇక నీకు నాతో పనేముంది, నీ గురువు దగ్గరకే పో అని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఈయన గురువుల్ని మార్చుకుంటున్న శిష్యుడు వైనం లాగా అనిపిస్తోంది. ఇక్కడ యోగి చంపలేసుకుని 2వ గురువుకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి 1వ గురువు దగ్గరకు చేరాడు. ఇతడు వెళ్లేసరికి గురువుగారు మిగిలిన విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఆ సమయానికి సగుణ నిర్గుణోపాసనల గురించే పాఠం జరుగుతోంది. గురువుగారు పాత శిష్యుడిని చూడంగానే చిరునవ్వు నవ్వుతూ, ఇదిగో నిర్గుణ సగుణాలను ప్రత్యక్షంగా దర్శించిన గడ్డాల యోగి గారు సమయానికి రానే వచ్చారు, మీకేదైనా సందేహాలుంటే ఆయన్నే అడగండి అన్నారు. పాత గురువుగారు తిట్టకుండానే ముల్లుకరతో పొడుస్తున్నారని పాత శిష్యుడికి అర్థమైపోయింది. చెంపలు వేసుకుని సాష్టాంగ వందనం చేస్తూ, నాకు ఆయన సగం సగమే చూపించాడు అన్నాడు గద్గద కంఠంతో. పాత గురువుగారు మళ్ళీ నవ్వి, ఆయన సగమే చూపించాడా, నువ్వు సగమే చూసావా అన్నాడు వేటకారంగా. గురువుగారు ప్రశాంతంగా ఉన్నారని శిష్యుడు గ్రహించి మనసులో కుదిరిపడి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆ తర్వాత వారి సంభాషణ ఇలా సాగింది. గురువు, పోనీలే, నువ్వు రూపం చూడలేకపోయినా బోయవాడు చూశాడు కదా, నువ్వు స్వామి కంఠస్వరం విన్నావు కదా, అంటే స్వామి యొక్క సగుణ స్వరూపం నీ చెవులకు ప్రత్యక్షమైనట్టే కదా. శిష్యుడన్నాడు, మీరు దయామయులు కనుక నన్ను ఓదారుస్తున్నారు అని. గురువు, అలా అంటావేమిటి? శిష్యుడు, ఆ బోయవాడికి నా మీద అంతులేని విశ్వాసం, వాడిది అంధవిశ్వాసం. నా మాటల మీద ఉండే నమ్మకంతో వాడు నరసింహ స్వరూపాన్ని భావన చేసి చివరికి తన భ్రాంతినే తన ప్రత్యక్షం అనుకుని ఉండవచ్చు. గురువు, నీకు అలాంటి అంధవిశ్వాసం లేదు కదా, నీకు స్వామి కంఠస్వరం ఎలా వినిపించింది? శిష్యుడు, నేను కూడా తాత్కాలికంగా విశ్వాసపు ఆవేశానికి లోనే ఉండవచ్చు, వాడి భక్తి పారవశ్యం చూసేసరికి నేను అలాంటి భ్రాంతిలో పడి ఉండవచ్చు. గురువు, నీ మీద నీకు ఆ అపనమ్మకం ఎందుకు కలిగింది? శిష్యుడు, కొత్త గురువుగారి బలవంతం మీద నేను నరసింహనామజపం చేశానే గాని నా మనసంతా నిర్గుణం మీదే ఉంది, అలాంటి వాడికి స్వామి తన సగుణ స్వరూపాన్ని ఎందుకు చూపిస్తాడు? గురువు, బోయవాడికి ఎందుకు చూపించాడు? శిష్యుడు అంటాడు, బోయవాడు చూసింది వాడు కల్పించుకున్న రూపం కావచ్చు కదా. సరే గురువుగారు అన్నారు, పోనీ శ్రీమద్ భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టం చదివావా? శిష్యుడు, అనేకసార్లు చదివానండి, భావన చేసి పరవశించాను అన్నాడు. గురువు, ఏం భావన చేశావు అని అడిగాడు. శిష్యుడు, ప్రాణ సంకటంలో పడ్డ గజేంద్రుడు పరిపూర్ణంగా నిర్గుణమూర్తిని ధ్యానించాడు గాని ఒక్క శ్లోకంలో కూడా సాకార స్వరూపం గురించి ప్రస్తావించనే లేదు. నిర్గుణ వేదాంత సారమంతా తన భగవత్స్తుతిలో నింపేశాడు. గురువు, ఇంతటి నిర్గుణ నిరాకార భావన చేసినవాడు తనకు తానుగా సగుణ రూపాన్ని కల్పించుకునే అవకాశం ఉందా? శిష్యుడు, ఎంతమాత్రమో లేదు. గురువు అన్నాడప్పుడు, అలాంటి అవకాశమే లేకపోతే అతడికి చక్రధారి అనే రూపం ఎలా దర్శనమిచ్చింది? శిష్యుడు అన్నాడు, ఈ కోణంలో నేను ఎప్పుడూ ఆలోచించలేదండి. గురువు, పోనీ అది గజేంద్రుడికి పూర్వజన్మ సంప్రాప్తమైన భ్రాంతిమయ భావన అనుకుందామా అని అడిగారు. శిష్యుడు, అలా అనుకుందామంటే ఆ మూర్తి చేతిలోని చక్రం మొసలిగారి తల నరికేసింది కదా. గజేంద్రుడి ఊహలోని చక్రం అలాంటి ఊహలు కానీ భ్రాంతులు కానీ లేని మొసలి కంఠాన్ని ఎలా కోసేయగలదు? అక్కడ మొసలి ఉంటేనే కదా మొసలి కంఠాన్ని కోసేది. కనుక అక్కడ శ్రీహరి యొక్క ఆకారంగానే ఆ గరుత్మంతుడు కానీ ఆ సుదర్శన చక్రం కానీ గజేంద్రుడు కల్పించుకున్నామని మనం చెప్పలేం. అప్పుడు గురువు అన్నాడు, కనుక నిర్గుణ నిరాకార పరబ్రహ్మే తనకు తానుగా ఆ రూపాన్ని కల్పించుకుంది అని ఒప్పుకుంటావా? శిష్యుడు, ఒప్పుకోవాలనే ఉంది అని మళ్ళీ సందేహిస్తాడు. గురువు అంటాడు, ఏమిటి సందేహం నీకు? శిష్యుడు, సగుణ సాకార స్వరూప దర్శనం కోసం వందలేళ్లుగా తపస్సు చేస్తున్న భక్తులకు కూడా త్వరగా సాక్షాత్కరించని సగుణ పరబ్రహ్మం తన రూపం మాటే ఇతని గజేంద్రుడికి అంత త్వరగా తన రూపదర్శనం ఎలా ఇచ్చాడా అని. గురువు, పోనీ దత్తపురాణంలో నిర్వింధ్యానది తీరంలో అత్రి మహర్షి చేసిన తపస్సు గురించి చదివావా? చదివానండి అన్నాడు శిష్యుడు. ఆ మహర్షి దేని గురించి ధ్యానించాడు? అద్వితీయ నిర్గుణ పరతత్వం గురించే ఆలోచించాడు అని అంటాడు శిష్యుడు. మరి ఆయనకు లభించిన దర్శనం ఏమిటి అడిగాడు గురువు. శిష్యుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర దర్శనం. గురువు అన్నారు అప్పుడు. అప్పుడు ఆ మహర్షి ఏమి అడిగాడు? అప్పుడు శిష్యుడు అన్నాడు, నేను మిమ్మల్ని ధ్యానించలేదు కదా, మీరు ఎందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు ఆ త్రిమూర్తులు అద్వితీయ పరతత్వం క్రియాశీలం కావలసి వస్తే సాకార స్థితిని పొందక తప్పదయ్యా అన్నారు. గురువు, ఇప్పటికైనా సమన్వయం కుదిరిందా నీకు? శిష్యుడు, అంది అందకుండా ఉందండి. మళ్ళీ గురువు అంటారు, నీలాంటి శిష్యులు ఉండబట్టే వ్యాఖ్యాన గ్రంథాలు ఇంతింతలావవుతున్నాయి, జాగ్రత్తగా విను. అత్రి మహర్షి నిర్గుణ ధ్యానమే చేశాడు, కానీ సంతానం కావాలనే కామనతో చేశాడు. అందుకే ఆయన కోసం ఆ పరతత్వం త్రిగుణమయమైన మూడు రూపాలను స్వీకరించవలసి వచ్చింది. గజేంద్ర మోక్ష ఘట్టంలో గజేంద్రుడు కూడా నిర్గుణ ధ్యానం చేశాడు, కానీ ప్రాణరక్షణ కోసం ఆ ధ్యానం చేశాడు. అందుకోసమే పరతత్వం అక్కడ చక్రధారి అయిన రూపాన్ని స్వీకరించవలసి వచ్చింది. ఈ సృష్టి ప్రారంభం కాకముందు బ్రహ్మదేవుడు కూడా నిర్గుణ ధ్యానమే చేశాడు, కానీ సృష్టి చేయాలనే తీవ్ర సంకల్పంతో చేశాడు. అందువల్లే ఆయన కోసం పద్మనాభ అవతారం వచ్చింది. అంతేగాని ఆ రూపాలను అత్రి మహర్షో గజేంద్రుడో బ్రహ్మదేవుడో కల్పించుకున్నవి కాదు, వారి మీద దయతో పరమాత్మ తనకు తానుగా కల్పించుకున్న రూపాలు అవి. అందుకనే సాధకానాంతు కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్న వాక్యానికి అర్థం చెబుతూ, ఉపాసకుల సౌకర్యం కోసమే పరతత్వమే ఆయా రూపాలను స్వీకరిస్తూ ఉంటుందని నేను నీకు బోధించాను. ఆ మాట ఒప్పుకోబుద్ధిగాక గడ్డాలు ఇంత పెంచుకుని ఇంకా గడ్డాలు పీక్కుంటూనే ఉన్నావు. శిష్యుడు అంటాడు అప్పుడు, ఇప్పుడు బుద్ధి వచ్చింది, మీ మాట చాలా మటుకు ఒప్పేసుకుంటున్నాను. అంటే గురుగారు అన్నారు, చాలా మటుకు ఏమిటి? శిష్యుడు అన్నాడు, ఉపాసకుల్లో కోరికలు లేకుండా ఉంటే పరతత్వం ఏ రూపమూ తీసుకోదా? గురువు అన్నారు, కోరికలు ఉపాసకుల హృదయాల్లో సంస్కార బీజాలుగా దాగి ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఆ విషయాన్ని ఆ ఉపాసకులే గుర్తించలేరు. ఆ సంస్కార బీజాలలో ఉన్న వైవిధ్యాన్ని బట్టి వారికి విభిన్న రూపాలను చూపించవలసిన ఆవశ్యకత పరమాత్మకు ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఒక పద్ధతి. మరో విచిత్రం ఏంటంటే, ఆ సంస్కార బీజాలు ప్రబలంగా ఉన్నప్పుడు ఆయా సాధకులకు ఆయా రూపాల మీద అభిరుచి పెరుగుతూ ఉంటుంది. అలాంటి వారి కోసం తాత్కాలికంగా రూప స్వీకరణ చేయడమే కాక రామావతారంగాను గణపతి అవతారంగాను దుర్గావతారంగాను ఇలా రకరకాల సాపేక్షిక సుస్థిర రూపాలను స్వీకరించి కొంత చరిత్రను కూడా నడిపి చూపించవలసి వస్తుంది. ఈ చరిత్రంతా ఎందుకంటే సాధకులు భావన చేసుకునేందుకు పరిధిని పెంచడం కోసమే. ఇవన్నీ పరతత్వం తనకు తానుగా కల్పించుకుంటే వచ్చే రూపాలే గాని నువ్వు నేను కల్పించుకుంటే వచ్చేవి కావు. పరతత్వం తనకు రూపాలను కల్పించుకునేది దేనికోసం అంటే భక్తులను రూపాతీత స్థితికి తీసుకుపోవడానికే. కానీ ఆ స్థితి ఆ రూపాలను ఉపాసిస్తే వస్తుంది, కానీ ద్వేషిస్తే రాదు కదా. ఈ విషయాన్ని గ్రహించలేని కొంతమంది మిడిమిడి జ్ఞాన వేదాంతులు సగుణ స్వరూపోపాసనే తప్పు అంటూ వాదిస్తూ ఉన్నారు. ఇలాంటి వాదాలను నిరాకరించడం కోసమే బ్రహ్మదేవుడు తన పద్మనాభ స్థితిలో సాకారోపాసన యొక్క తత్వాన్ని మనకు ఉపదేశిస్తున్నాడు. అదే మనకు ఈ నెల సూక్తిగా లభిస్తుంది. ఈ సూక్తులను ఉపాసనాంశాలను విశ్లేషిస్తే ఈ క్రింది అంశాలు తేలుతాయి. పరతత్వం తనకు తాను కల్పించుకున్న రూపం ప్రధానంగా ఉండే చోట ఉపాసకుల హృదయమే. శ్రీరామాది రూపాలలో బహిరంగంగా సంచరించే రూపం ధ్యానగమ్యమైన రూపానికి ప్రతినిధి మాత్రమే. ఆ సచేతన రూపానికి ప్రతినిధులే విగ్రహాదులు. కనుక విగ్రహాల నుంచి చైతన్యమూర్తి దగ్గరకు, అక్కడి నుంచి ధ్యానమూర్తి దగ్గరకు, మళ్లీ అక్కడి నుంచి నిర్గుణమూర్తి దగ్గరకు సాధకులు ప్రయాణించాలి. అందుకనే బ్రహ్మదేవుడు ధ్యానేస్మనో దర్శితంత ఉపాసకానా, ఈ పద్మనాభ స్వరూపం నాకు ధ్యానంలో దర్శనమిస్తుంది అంటున్నాడు. పరతత్వం ఇలా తనకు రూపాన్ని కల్పించుకోవడం ఎందుకంటే మంగళాయ, భక్తుల యొక్క క్షేమం కోసం. భక్తుల కోరికలు తీరడం ఒక క్షేమం, భక్తుల యొక్క ఉపాసనా స్థాయి పెరగడం రెండో క్షేమం. ఈ రెండు రకాల క్షేమాలను భగవద్ రూపాలు అనుగ్రహించగలవు. ఈ తత్వాన్ని గ్రహించక సాకార భగవద్ రూపాలను నిందిస్తే నరకం తప్పదని కూడా బ్రహ్మదేవుడు హెచ్చరిస్తున్నాడు. నరక భాగ్భిహి అని ఉపాసకుల్లో ఇలాంటి దుర్భావాలకు కారణం ఏమిటంటే వారి దుస్సహవాసాలే, అసత్ప్రసంగై అంటున్నాడు బ్రహ్మదేవుడు. అసత్ప్రసంగాలు రెండు రకాలు, అంటే దుస్సహవాసాలు రెండు రకాలు. తనే దురాలోచనలు చేయడం ఒకటి, దురాలోచనలు కుతర్కాలు చేసేవారితో సాంగత్యం చేయడం మరొకటి. ఒకవేళ పొరపాటున ఇటువంటి తప్పుదోవలోకి మనస్సు పోతే సాధకుడు వెనక్కి తిరిగి వచ్చే మార్గం ఏమిటో కూడా బ్రహ్మదేవుడే చెప్పేస్తున్నాడు. తస్మై నమో భగవతేను విధేమ తుభ్యం అని, అంటే మనస్సులోకి దుస్తర్కాలు ప్రవేశించగానే సాధకుడైన వాడు తన ఇష్టదేవ స్వరూపాన్ని తలుచుకుని మళ్లీ మళ్లీ నమస్కరించాలి అని. అంతేకాదు, ఈ రూపం ద్వారా పైపే మెట్ల వరకు చేరుకోవడానికి కూడా ఈ రూపానికే మళ్లీ మళ్లీ నమస్కరించాలి అని. అప్పుడు శిష్యుడు ఇలా అంటాడు, ఈ అత్రిగజేంద్రాది ఘట్టాలను నేను కూడా పూర్వం చదివాను, కానీ అప్పట్లో నాకు అవి ఇలా అర్థం కాలేదు మహానుభావ. అప్పుడు గురువు అన్నారు, దానికి గురువు యొక్క బోధ మాత్రమే కాకుండా గురువు యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. గురువు యొక్క అనుగ్రహం లభించాలంటే గురువులకు గురువైన శ్రీగురుదత్తుణ్ణి ఆశ్రయించాలి. ఆయన అనుగ్రహం లభించాలంటే నీ స్వగురువులోనే ఆయనను దర్శించడం నేర్చుకోవాలి. నువ్వు ఇప్పటికే కొంతవరకు ఆ మార్గంలో ఉన్నావు. ఆదిగురు దత్తస్వామి యొక్క అనుగ్రహంతో నీ మనసులోని చాంచల్యాలు తొలగి గురుభక్తి ద్వారా దైవభక్తి, దైవభక్తి ద్వారా తత్వసిద్ధి లభించుగాక. జయ గురుదత్త. ఎంత చక్కగా చెప్పారండి స్వామీజీ వారు, చూశారు కదా. ఇప్పుడు మనం అమృత బిందువులోకి వచ్చేద్దాం. ఇది భేదభావం అనేటువంటి అమృత బిందువు, చిన్న చిటుకు సాహిత్యం నుంచి. దేవుని కళ్యాణమునకు సేవకులందరూ పెద్దలు, గురువు సన్నిధానమున శిష్యకోటి ఎల్ల సేవకులు. పెద్దంతర చిన్నంతర భేదభావము అధ్యాత్మ తత్వ చింతనమున కానరాదు. సచిద ఆనంద ఆధ్యాత్మ తత్వచింతనమున కానరాదు సచిదానంద అని అన్నారు స్వామిజీ వారు. చిటుకు సాహిత్యం నుండి ఈ అమృత బిందువును మన కోసం ఇచ్చారు. ఇచ్చట పెద్దలు సేవకులను ఇరువురికి గల భేదభావాన్ని శ్రీ స్వామిజీ వారు సూచిస్తున్నారండోయ్. సేవకులు అందరూ పెద్దలు అనవచ్చు, కానీ పెద్దలు అందరూ సేవకులు కాలేరు. సేవకులందరూ పెద్దలు అవ్వచ్చు, కానీ పెద్దలందరూ సేవకులు కాలేరు. దేవుని కళ్యాణానికి అందరూ పెద్దలే అను లోకోక్తి ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఇచ్చట పెద్దతనం వయసుతో వచ్చింది కాదు, దేవుని కళ్యాణానికి చిన్నపిల్లలు కూడా తమకు అప్పగించిన పనులను శ్రద్ధాభక్తులతో చేసి భగవద్ ఆశీర్వచనాన్ని పొందుచూ పెద్దలుగా వ్యవహరించబడతారు. పెద్దలు అనగా కార్యభారాన్ని నెత్తిమీద వేసుకుని పనిని పూర్తి చేయవారు అని అర్థం. కానీ వీరిలో కొద్దిగా అహంకారం కూడా తొంగిచూస్తూ ఉంటుంది. ఇంతటి గొప్ప ఘనకార్యాన్ని నేను విజయవంతంగా పూర్తి చేయగలిగాను అనే గర్వం మాటలలో, నడవడిలో, చేష్టలలో కొందరికి తెలుస్తూ ఉంటుంది. కొందరికేమిటి, అందరికీ తెలుస్తూ ఉంటుంది. దేవుని కళ్యాణం మొదలైన ధర్మకార్యములందు జలప్రాయంగా తమ యొక్క ధనాన్ని ఖర్చు చేస్తారు, కానీ వీరికి కీర్తికాంక్ష ఎక్కువ, ఇతరుల నుండి పొగడ్తలను ఆశిస్తారు. మరి అదేవిధంగా సద్గురుమూర్తి వద్ద కొంతమంది సేవకులు ఉంటారు, వీరిలో కీర్తికాంక్ష అనేదే ఉండదు, ధన వ్యామోహం ఉండదు, సమాజంలో గొప్ప శిష్యునిగా ప్రసిద్ధి చెందాలనే కోరిక కూడా ఉండదు. కానీ సద్గురుమూర్తులకు సేవ చేస్తూ ఉంటారు, తాము పెద్దలమనే అహంభావాన్ని ప్రదర్శించరు. ఒకవేళ ఎవరైనా ప్రవర్తిస్తే వారు గురువులకు సత్శిష్యులు, సత్సేవకులు కాలేరు. తాము చేస్తున్న గురుమూర్తికి తెలియాలని కానీ, గుర్తించాలని కానీ వీరు భావించరు. సద్గురువుల సేవాభాగ్యం దేవతా కళ్యాణం వంటిది. రెండూ ఆధ్యాత్మిక చింతనను బోధించేవే. భగవంతుని సేవ చేయవాడు భక్తుడు అని పిలువబడతాడు, సద్గురు సేవ చేయవాడు శిష్యుడు అని పిలువబడతాడు. భగవత్ సేవ వలన, సద్గురువుల సేవ వలన ఇరువురు కూడా మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు. అందువలననే ఆధ్యాత్మిక చింతనలో తరతమ భావాలు లేవు. ఏకాగ్రతతో కూడిన నిశ్చలమైన భావనయే ఆధ్యాత్మిక జ్ఞానానికి మొదటి మెట్టు. మొదటి మెట్టును అధిరోహించగలిగిన వాడు ఇక క్రిందకు దిగడు. ఒక్కొక్క మెట్టులో తన యొక్క సేవా తత్పరతను పెంచుకుంటూ అత్యున్నత స్థాయికి ఎదుగుతాడు. కావున భేదభావములు లేని ఆధ్యాత్మిక చింతనయే సచ్చిదానందం, అదే అఖండానందం. ఇదండి ఈ వారం చిటుకు సాహిత్యం నుండి స్వామీజీవారి చక్కని అమృత బిందువులు మనం ఇప్పుడు పొందాం కదండి. అందరికీ కూడా నమస్కారాలతో మీ ఉషా వినోద్.
ఇంతవరకు మీరు విన్నారు ఆద్య ఉషా గారి అమృత బిందువులు కార్యక్రమం జూన్ 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ సోల్లీ ఆఫ్ ద హోస్ట్ and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.